சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
கிருந்தடி வாரம் மூடவ பிராமணம் ஸ்வயம் ஜோதி பிராமணாண்ணி பூர்த்தி சேசாம். తర్వాత బ్రాహ్మణం నాలుగవ బ్రాహ్మణం శారీరక బ్రాహ్మణము అని పేరు. ఈ రెండింటి యొక్క విషయము సంబంధం ఉన్నది. మనం మూడవ బ్రాహ్మణంలో స్వయం జ్యోతి బ్రాహ్మణంను చూసిందే, దానికి కనెక్షన్గా మళ్ళీ మొదలవుతూ ఉంటుంది అన్నమాట. అంటే పునర్జన్మ గురించి చెప్పిన తర్వాత జీవుడు ప్రాణాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని తీసుకుంటాడు అని చెప్పి ముగించారు యాజ్ఞవల్కుల వారు. ప్రాణాన్ని ఎలా వదిలిపెడతాడు మనిషి మరణించేటప్పుడు? ఆ ప్రాణాన్ని వదిలిపెట్టడం అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనకి శారీరక బ్రాహ్మణం రాబోయే బ్రాహ్మణంలో చెప్తారు. ఈ రెండు బ్రాహ్మణాలు కూడా పక్క పక్కనే చదవాలి, కనుక సబ్జెక్ట్ కనెక్షన్ అన్నమాట. రెండు కూడా చాలా ముఖ్యమైన బ్రాహ్మణాలు బృహదారణ్యక ఉపనిషత్తులో. కనుక మనం ఈ యొక్క మూడవ బ్రాహ్మణం యొక్క సారాంశం చూడాలి. మొత్తం చాలా ముఖ్యమైన విషయాలు అందులో చెప్పబడినాయి, కనుక ఒక్కసారి ఆ సారాంశం అంతా తెలుసుకొని తర్వాత నాలుగవ బ్రాహ్మణంలోకి వెళతాం. ఇందులో 38 మంత్రాలు ఉన్నాయి. చాలా పెద్ద బ్రాహ్మణం, 38 మంత్రాలతో ఉన్న బ్రాహ్మణం ఇదొక్కటే. అంటే స్వయం జ్యోతి బ్రాహ్మణం చాలా పెద్ద బ్రాహ్మణం. ఇందులో నాలుగు విషయాలు చెప్పబడినాయి. ఈ 38 మంత్రాలలో నాలుగు విషయాలు చెప్పబడినాయి. మొదటి 7 మంత్రాలు 1 నుంచి 7 వరకు, మొదట జనక మహారాజు ప్రశ్నతో మొదలవుతుంది ఈ బ్రాహ్మణం. 7వ మంత్రం వరకు యాజ్ఞవల్కుల వారు ఆత్మ జ్యోతిస్వరూపము అని తెలియజేస్తారు. అది మొదటి విషయం, ఆత్మ జ్యోతిస్వరూపము. రెండవ విషయం ఏం చెప్తారంటే, రెండవ టాపిక్ 8వ మంత్రం నుంచి 18వ మంత్రం దాకా, ఈ స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మ దేహము కంటే వేరైనటువంటిది, దేహ విలక్షణత్వం అనే విషయాన్ని చెప్తారు. తర్వాత 19వ మంత్రం నుంచి 33వ మంత్రం దాకా, ఈ 8 నుంచి 18 వరకు దేహ విలక్షణం ఎలా చెప్తారంటే స్వప్న ఉదాహరణతో చెప్తారు. మన కళ ఉదాహరణ చెప్తూ మనకు తెలియజేస్తారు యాజ్ఞవల్కుల వారు. 19వ మంత్రం నుంచి 33వ మంత్రం వరకు నిద్ర గురించి చెప్తారు. నిద్ర సుషుప్తి అవస్థ, ఈ రెండు ఎందుకు చెప్తారంటే స్వప్నం అనేది పునర్జన్మకి ఉదాహరణగా, నిద్ర అనేటువంటిది మోక్షమునకు ఉదాహరణగా చెప్పబడింది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండవ టాపిక్ దేహ విలక్షణ ఆత్మ పునర్జన్మను పొందుతుంది అని స్వప్న ఉదాహరణగా చెప్తూ మనకు తెలియజేస్తారు. మూడవ విషయం అయినటువంటి సుషుప్తి నిద్ర గురించి మనకు ఎందుకు చెప్పాలి? మనందరం నిద్రపోతాం, నిద్ర గురించి ఎందుకు చదవాలి మనం? అంటే నీకు మోక్షం ఎట్లా ఉంటుందో తెలియాలి అంటే నీ నిద్ర గురించి నేను బాగా వివరిస్తాను. నిద్రలో ఏం జరుగుతుందో అది తాత్కాలిక మోక్ష. అలాగే నీకు మోక్షాన్ని గురించి నిద్ర ద్వారా తెలియజేస్తానండి యాజ్ఞవల్కుల వారు. తర్వాత 34 నుంచి 38 వరకు ఆనందమీమాంస అనే విషయాన్ని మనకు చెప్పబడింది. ఆనంద స్వరూపాన్ని గురించి ఈ 4 విషయాలు సారాంశం చూస్తాం. మరల మరల మననం చేసి నిధిధ్యాసనం చేయవలసినటువంటి బ్రాహ్మణం. ఎంత ఎక్కువగా దీని గురించి నిధిధ్యాసనం చేస్తే అంత త్వరగా మనకు ఆత్మనిష్ట కలుగుతుంది. ఆత్మనిష్ట కలగడం అంటే ఏమిటి? దుఃఖం పోతుంది అని అర్థం. మోక్షం అంటే అదే కదా, దుఃఖ నివృత్తే మోక్షం. నీకు దుఃఖం పోవాలన్నది అంటే దీన్ని అట్లాగే కూర్చొని నెమరు వేస్తూ కూర్చోవాలి, ఆవు గడ్డి నెమరు వేసినట్లుగా. ఎంత నెమరు వేస్తే అంత మంచి చిక్కటి పాలు ఇస్తుంది ఆవు, ఎందుకంటే గడ్డి జీర్ణమయ్యి బాగా రక్తంగా మారి ఆ రక్తం వలన పాలు ఏర్పడతాయి. అవన్నీ తెలుసు మనకు. ఇది కూడా అలాగే కూర్చొని నిదానంగా దాన్ని మంత్రాన్ని బాగా జీర్ణం చేసుకుంటే మనకు దుఃఖ లేశమైనా లేనటువంటి ఒక మానసిక స్థితి మనకు కలుగుతుంది. దుఃఖం లేశం కూడా లేదు అని మనం నిర్ధారణ చేసి 100% చెప్పగలుగుతాం. కనుక మొదటి విషయానికి సారాంశం ఏంటంటే 1 నుంచి 7 వరకు జనకుడు అడుగుతాడు, అసలు ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం ప్రపంచంలో మన కళ్ళ ద్వారా బాహ్య ప్రపంచాన్ని, వస్తువులను తెలుసుకుంటున్నాను, అది సూర్యప్రకాశం వలన తెలుసుకుంటున్నానని తెలుస్తున్నది. అలాగే సూర్యప్రకాశం లేనప్పుడు విషయాలన్నీ కూడా మామూలు ప్రకాశం వలన, లైట్ వల్ల తెలుసుకుంటున్నాను, అది తెలుసు నాకు. బాహ్య విషయాలన్నీ తెలుసుకుంటున్నాం సూర్యుడి ప్రకాశం వల్లనో అగ్ని ప్రకాశం వల్లనో లేక ఈ ట్యూబ్ లైట్ వల్ల కానీ ఏదో ఒక లైట్ వల్ల తెలుసుకుంటున్నాం బాహ్య విషయాలు. అదేవిధంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి మన ఒక్కొక్కసారి లైటు ఉండదు, ఏ దీపము ఉండదు, కానీ శబ్దం ద్వారా కూడా కొన్ని తెలుసుకుంటాం. అది కూడా ఒక లైట్ లాంటిదే. లైట్ అంటే తెలుసు కదా మనకు, దేని సమక్షంలో అయితే కొన్ని విషయాలు తెలుస్తాయో. ముక్కు వాసన చూస్తుంది, గ్రహిస్తున్నది, చెవులు శబ్దాన్ని వింటున్నాయి, శబ్దం ద్వారా ఒక ప్రాణ వస్తువు ఉన్నది. ఏ వస్తువు కింద పడుతుందో అది ఏ వస్తువో చెప్పగలరు మీరు? ఇనుప వస్తువా, చెక్క వస్తువా, ప్లాస్టిక్ వస్తువా అని చెప్పి శబ్దం ద్వారా గ్రహించగలుగుతారు. చూసారా, గంట కనుక వాయించే గంట కింద పడితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అది గంట అని. గ్లాసు పడిందంటే గ్లాస్ అని చెప్తాం, స్పూను పడితే స్పూన్ అని చెప్తాం. స్పూను చూడలేదు నువ్వు చీకట్లో, గ్లాసు చూడలేదు. చెంబు పడితే చెంబు అని చెప్తాం, స్పూన్ అని చెప్పాం. ఆశ్చర్యంగా ఉంది కదా, చెంబు చూడలేదు కదా అంటే చెంబు ఎట్లా తెలిసిందంటే ఆ శబ్దాన్ని బట్టి అది చెంబు అని నాకు తెలుసు. స్పూను శబ్దం అయితే ఇట్లా ఉంటుంది, గ్లాసు శబ్దం అయితే ఇట్లా ఉంటుంది. ఆ పగిలితే వస్తువు అది గ్లాసు పగిలిందని తెలుస్తుంది, గాజు గ్లాస్ అని తెలుస్తుంది. ఈ జ్ఞానం అంతా కళ్ళ ద్వారా వచ్చిందా? చెవుల ద్వారా వచ్చింది. కనుక ఇంద్రియాలు అనేవి కూడా ఈ విషయాలను తెలుసుకోవడానికి పనిచేస్తున్నాయని నాకు తెలుసు. మనస్సులో ఉన్నటువంటి భావాలు ఇంకా ఇంటీరియర్గా వెళితే ఆంతరమైనటువంటి లోపల ఉన్నటువంటి నాలో భయము, కోపము, తాపము ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నది ఎవరు అని అడుగుతాడు. ఇవన్నీ ఎవరు తెలుసుకుంటున్నారు అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాలు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ ఇంద్రియాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం లైట్ లేకపోయినా కూడా. ఈ ఇంద్రియాలన్నీ కూడా పని చెయ్యనప్పుడు మనసు మాత్రమే కామ్గా కూర్చుంటామండి, కళ్ళు మూసుకొని కూర్చుంటాం, కళ్ళు మూసుకొని కూర్చుంటాం కాసేపు ఏం పని చేయకుండా. అంతా అయిన తర్వాత అలసిపోతాం కదా, అప్పుడు కూర్చుంటాం. కానీ లోపల ఉన్నటువంటి ఆలోచనల్ని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు. దాన్ని ఏ లైట్ ద్వారా తెలుసుకుంటున్నాము అని అంటే, దానికి యాజ్ఞవల్కుల వారు సాక్షి చైతన్యమే ఆ మనస్సులో వచ్చే భయవృత్తి, ఆనందవృత్తి, కోపం, తాపం ఇవన్నిటినీ కూడా తెలుసుకుంటున్నది అన్నారు. ఆంతరవృత్తి, లోపల ఉన్నటువంటి ఎమోషన్స్, మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ ఎవరికి తెలుస్తున్నాయి అంటే ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నాం, ఆత్మ వాటిని ప్రకాశింపచేస్తున్నది. ఇంకా ఇంటీరియర్గా వెళితే ఈ శరీరము మనస్సు లేనప్పుడు కలలో కల విషయాన్ని ఎవరు తెలుసుకుంటున్నారండి అని అడుగుతాడు. కలలో ఈ శరీరము లేదు, మనస్సు లేదు, ఈ ఇంద్రియాలు లేవు, మరి ఈ కళని ఎవరు తెలుసుకుంటున్నారు అంటే ఆ కళను చూసేవాడు కూడా సాక్షి చైతన్యమే అన్నాడు. ఆత్మ సాక్షి చైతన్యమే, కళను కూడా తెలుసుకుంటున్నది. కలగనేవాడిని, కళలో విషయాలను, కళ అనుభవాలను అన్నింటినీ కూడా సాక్షి చైతన్యం సాక్షిగా చూస్తున్నది, తెలుసుకుంటున్నది అన్నాడు. మరి ఈ ఆత్మ చైతన్యం దేని వలన తెలియబడుతున్నది అంటే, అది దేని వలన తెలియబడదు, అది స్వయం జ్యోతి అన్నారు. మనసులోని ఆలోచనలన్నీ సాక్షి వలన, చైతన్యం వలన తెలుస్తాయి. మనస్సు పనిచేయడానికి ఆ సాక్షి చైతన్యమే కారణం. ఆ మనస్సు ఇంద్రియాల ఈ బయట వస్తువుల్ని వేరే లైట్ ద్వారా చూస్తాయి. కానీ ఇవన్నిటినీ పనిచేయించేది ఆత్మ చైతన్యం. ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా జడం. ఈ స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మ మనస్సుకి చిదాభాసాన్ని ఇస్తుంది, ప్రతిబింబ చైతన్యాన్ని ఇస్తుంది. ఆ ప్రతిబింబ చైతన్యం ద్వారా మనస్సు చైతన్యమవుతుంది. ఆ చైతన్యమైన మనసు జడమైనటువంటి శరీరాన్ని చైతన్యం చేస్తుంది. ఆ చిత్తు చైతన్యం నుంచి ప్రతిబింబాన్ని గ్రహించినటువంటి మనస్సు, శరీరము, ఇంద్రియాలన్నీ కూడా బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నాయి. కనుక సాక్షాత్తుగా ఈ ఇంద్రియాలు, మనస్సు ప్రపంచాన్ని చూడలేవు. సూర్యుడు ఉన్నా కూడా, వెలుతురు ఉన్నా కూడా ఈ ఆత్మ చైతన్యం వలననే దాని నుంచి చిదాభాసాన్ని అప్పు తీసుకొని, బారోస్ అంటారు, అప్పు తీసుకొని ఇవి చైతన్యం అయినాయండి, మాట్లాడుతున్నది, వింటున్నది ఈ మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా. దేని వలన అంటే చైతన్యం వలన. మరి ఆ చైతన్యం దేని వలన చైతన్యం అయిందంటే, అది దేని వలన చైతన్యం అవ్వక్కర్లేదు, అది స్వతహాగా చైతన్యం. ఇవన్నీ అప్పు తీసుకొని చైతన్యమైనవి, అప్పు తీసుకొని చైతన్యంగా ఎరుకని పొందినాయి. ఆ ఆత్మ చైతన్యం స్వతంత్రం, స్వయం జ్యోతి, స్వయంగానే అది జ్యోతిస్వరూపము, చైతన్య స్వరూపము. సెన్షియంట్ అంటారు ఇంగ్లీష్లో, సెన్షియంట్. అది సెన్షియంట్గా ఉండి, స్వయం జ్యోతిగా ఉండి వీటిని, వీటికి కొంచెం అప్పిచ్చి వీటిని పనిచేయిస్తుంటుంది. కానీ ఈ సంగతి అజ్ఞానులకు తెలియదు, శాస్త్రం చదవని వాళ్ళకు తెలియదు, శాస్త్రం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కనుక స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తుంటారు, ఈ చైతన్యమైన స్వయం జ్యోతి చైతన్యం నేను, ఈ యొక్క ప్రతిబింబ చైతన్యం నా యొక్క రిఫ్లెక్షన్. అంటే నేనే ప్రతిబింబ చైతన్యాన్ని ఇచ్చి ఈ శరీరాన్ని నడిచేటట్లు, మాట్లాడేటట్లు, నవ్వేటట్లు, వినేటట్లు, తినేటట్లు చేస్తున్నాను అన్నాడు అని జ్ఞాని తెలుసుకుంటాడు. ఆ విధంగా శాస్త్రం చదివి ఇంతటి సత్యాన్ని తెలుసుకోకపోవడం దురదృష్టం అవుతుంది. అదృష్టవంతులు తెలుసుకుంటారు, దురదృష్టవంతులు తెలుసుకోలేరు అని ఆయనే చెప్తారండి, నేను చెప్పలేదు. ఎందుకండి దురదృష్టవంతులు అంటారు స్వామిని గారు అన్నారు. సహకృపణ అని చెప్పి యాజ్ఞవల్కుల వారే చెప్తారు. ఆ ఆత్మ స్వయం జ్యోతి మూల విరాట్ లాంటిది. గర్భగృహంలో మూల విరాట్ ఉంటుంది, ఆయన పక్కనే ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఆ ఉత్సవ విగ్రహం ఏం చేస్తున్నారంటే బయటికి తీసుకెళ్ళి ఊరేగింపు చేసుకొస్తారు. ఈ చిదాభాస కూడా ఉత్సవ విగ్రహం లాంటిదిట. మంచి ఉదాహరణ. చిత్తు చైతన్యమేమో మూల విరాట్ లాంటిది. ఆ ఉత్సవ విగ్రహం కూడా పక్కనే పెడతారు. ఆ పూజారి మనకు చెప్పేటప్పుడు లోపల స్వామివారి చరిత్రను చెప్పేటప్పుడు ఇది ఉత్సవ విగ్రహం అని చెప్పి చెప్తారు. పక్కనే ఉంటుంది చిన్నది, చూసారా? ఆ ఉత్సవం చేసేటప్పుడు ఉత్సవమూర్తి అంటారు, అందుకే బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక రథం మీద కూర్చోబెట్టి వీధి వీధి తిప్పుతారు. ఈ ప్రతిబింబ చైతన్యం చిదాభాస ఉత్సవమూర్తి లాంటిది. అది ఎవరంటే ఈ మూల విరాట్ అయిన నా స్వయం జ్యోతి అయిన చైతన్యమే, నేనే ఉత్సవమూర్తిగా ఈ శరీరాన్ని తిప్పుతూ ఉంటాను అటు ఇటు. ఈ రథం ఉంది చూసారా, శరీరం అనే రథంలో కూర్చోబెట్టి ఈ ఉత్సవమూర్తి అయినటువంటి ఈ ప్రతిబింబ చైతన్యం జీవాత్మ చిదాభాస పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ తినడం నడవటం మాట్లాడటం అన్నీ చేస్తుంటుంది. అది విషయం. ఎంతటి గొప్ప విషయాన్ని యాజ్ఞవల్కుల వారు మనకు చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు మనకు వంట పడతాయంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క రాగ ద్వేష కోప తాపాలు డ్రాస్టికల్గా తగ్గిపోతాయో, సాధన చతుష్టయ సంపత్తి ఉంటుందో పరిపూర్ణంగా, వివేకం వైరాగ్యం ఇంద్రియ నిగ్రహం శమ మనోనిగ్రహం దమ ఇంద్రియ నిగ్రహం ఓర్పు తితిక్ష శ్రద్ధ సమాధానం ఏకాగ్రత ఇవన్నీ ఉంటాయో, తీవ్రమైన ముముక్షుత్వం ఉంటుందో వాళ్ళకి ఇది టక్కుని అర్థమవుతుందంటారు. టక్కుని అంటే ఎట్లా అండి? టక్కుని అర్థమవుతుంది, వెంటనే అర్థమవుతుంది అన్నాడు. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వాళ్ళకి. ఏమండి ఒకటే గుర్తు మనకు, సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదా లేదా, స్వామిని నాకు ఉన్నదా లేదా చెప్పండి అంటే స్వామిని గారు చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే అది మాత్రం చెప్తాను. ఓకే, మీకు సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదా లేదా అని నాకు తెలియక్కర్లేదు, నాకు తెలియదు కూడా, అది మీకే తెలుస్తుంది. మీకు ఆకలి ఉన్నదని చెప్పి నాకు తెలుస్తుందా? తెలియదు కదా, మీకే తెలుస్తుంది. అట్లాగే సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వాళ్ళ లక్షణం ఏంటంటే శాస్త్రం వినేటప్పుడు వారి మనస్సు గంటసేపు శాస్త్రం చెప్తే గంటసేపు శాస్త్రం మీదనే ఉంటుంది మనస్సు. వాళ్ళకి ప్రపంచం ఉండదు, ప్రపంచానికి వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉండరంటే ఏమిటి? వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ, ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. అంతటి ఫోకసింగ్ మైండ్లో ఉంటారు వాళ్ళు. అది సాధన చతుష్టయ సంపత్తి ఉన్నది అనడానికి ఒక తార్కాణం. సబ్జెక్టులో మునిగిపోతారన్నమాట, అట్లా ఉప్పు ఊరగాయలో ఊరినట్లు. ఏమండి ఉప్పు ఊరగాయ, మామిడికాయ ముక్క నిమ్మకాయ ముక్కలు ఎట్లా ఊరిపోతుంది? ఎటుపక్క పట్టుకున్నా, ఎటుపక్క పట్టుకోవడం ఏంటో తెలుస్తుందా? ఎటుపక్క నాలుక మీద పెట్టుకున్నా ఉప్పు ఉప్పు ఉప్పుగానే ఉంటుంది. అదేవిధంగా మన శాస్త్రం వినేటప్పుడు, చదివేటప్పుడు, ఆ నోట్స్ చదివేటప్పుడు, గురువు చెప్పేటప్పుడు, వినేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మన మనస్సు ఫుల్గా 100% శాస్త్రం మీద ఉంటుంది. అది అది కరెక్ట్గా శాస్త్ర గురుగారు చెప్తున్నట్లే అర్థమవుతుంటుంది మనకు కరెక్ట్గా. సందేహాలు అక్కడికక్కడే తీరిపోతూ ఉంటాయి, ఎటు మనసు చెలించదు. అది సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదనడానికి తార్కాణం. వాళ్ళకి సబ్జెక్టు శాస్త్రం తప్ప మిగతావన్నీ సెకండరీ అండి. శాస్త్రమే ప్రధానం, శాస్త్రమే ప్రధానం, శాస్త్రం చెప్పే గురువే ప్రధానం. వాళ్ళకి మరొకటి ఉండదు. అది సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదనడానికి తార్కాణం. ఓకే, అది అసైడ్ విషయం అండి. ఈ విషయం అర్థం కావాలంటే అంతటి వైరాగ్యం కావాలి. అనాత్మ మీద ఇల్లు, పిల్లలు, సమస్యలు, డబ్బులు, విషయాలు, వీటన్నిటి మీద మనస్సు ఉన్నంతవరకు ఇది ఎక్కదు. ఏమంటే ఏదో ఒకటే కదా ఎక్కుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పాను కదా, రాసిన బోర్డు మీద ఏమైనా రాస్తామా? బోర్డు మీద ఏమైనా రాసి ఉంటాయి ఆల్రెడీ, స్క్రిబుల్డ్ బోర్డు అంటారు. టీచర్ రాగానే ఏం చేస్తుంది క్లాసుకి? టీచర్ రాకముందే వాడు తుడిచిపెట్టాలి లీడర్, అప్పుడే టీచర్ రాస్తుంది. మళ్ళీ రాసిన బోర్డు మీద రాసింది అనుకోండి, ఏ టీచరు రాయదు, రాసింది అనుకోండి, ఏమన్నా అర్థమవుతుందా? మన మనస్సు కూడా అంతేనండి. మనస్సు ఇల్లు, పిల్లలు, డబ్బులు, వ్యవహారాలు, లోకము, వాళ్ళు, వీళ్ళన్నీ ఉన్నాయనుకోండి, అది రాసిన పలక లాంటిది. దాని మీద గురువు ఎన్నెన్నా చెప్పండి, ఉపనిషత్తులు అయిపోతూ ఉంటాయి, భగవద్గీత అయిపోతూ ఉంటుంది, తర్వాత గ్రంథాలు అయిపోతుంటాయి, ఎన్ని అయిపోయినా కూడా మనకు మాత్రం ఎక్కదు. అది విషయం. ఎందుకంటే మనస్సు ఎక్కడెక్కడో పెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే జరిగిపోతుంది ఇది. వారాలు అయిపోతాయి, సంవత్సరాలు అయిపోతాయి, దశాబ్దాలు కూడా అయిపోతాయండి. తర్వాత 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి మనం తెలుసుకుంటాం, అరే రే ఆ రోజు నా మనసు కొంచెంసేపు కూడా నిలవలేదు శాస్త్రం మీద అని చెప్పి 20 సంవత్సరాల తర్వాత అనుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందండి నాకు అని అంటారు. అప్పుడు చెప్పిన విషయమే ఇప్పుడు అర్థమవుతుందంటారు. కారణం ఏంటంటే మనస్సుని ఏకాగ్రత చేయడం అనేది అంత తేలిక కాదు. అందుకనే మనకు సాధనాలన్నీ చెప్పబడినాయి. సరే, ఈ ఆత్మ స్వయం జ్యోతి ఆత్మ అన్నారు. ఇప్పుడు ఆ విరాట్ ఉత్సవ విగ్రహం, మూల విగ్రహం, ఆ మూల విరాట్ ఎవరంటే నేనే పరమాత్మని, చిత్ చైతన్యాన్ని. చిత్ అంటేనే చైతన్యం. నా చిదాభాస ఉన్నది చూసారా? నా చిదాభాస అంటే ఏమిటి? అహంకారం, మనస్సులో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ యొక్క అహం అనే అహంకారం ఏదో ఉందో, ఏ దేని వలన అయితే ఈ శరీరం పనిచేస్తుందో అది నా ఉత్సవ విగ్రహం లాంటిది. అది అందుకని ఉదాహరణ చెప్పాను అర్థమవుతుందని. ఇంతవరకు ఆత్మ వలననే అన్నీ తెలుసుకుంటున్నాం మనం, కళ్ళు తెలుసుకుంటున్నాయి అంటాం, మనసు తెలుసుకుంటున్నది అంటున్నాం, అది తప్పు. యాక్చువల్గా కళ్ళు తెలుసుకున్నట్టుగా, మనసు తెలుసుకున్నట్లుగా, సూర్యుడు అన్ని ప్రకాశింపజేస్తున్నట్లుగా అని చెప్తాం. అది ఎల్కేజీ లెసన్, ప్రైమరీ స్కూల్ లెసన్. అసలు సూర్యుని కూడా ప్రకాశింపజేసేది నేనే. ఇంకా చెప్పాలంటే న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం న నీమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. కనుక నేనెవరిని ఇప్పుడు స్వయం జ్యోతి ఆత్మ చైతన్యాన్ని మూల విరాట్టు లాంటి వాడిని. స్త్రీ అయితే మూల విరాట్టు లాంటి దానిని అని చెప్పుకోవాలి. స్త్రీలు ఉన్నారు కనుక, పురుషులు ఉన్నారు కనుక, నేను ఆత్మస్వరూపాన్ని. కానీ ఆత్మస్వరూపంలో స్త్రీ పురుష భేదం లేదు. శరీరం ద్వారా చెప్పుకోవాలి కనుక అలా చెప్పుకుంటాం. ఇది మొదటి విషయం అండి. తర్వాత రెండవ విషయం ఏంటి? దేహ విలక్షణం. ఈ ఆత్మ స్వయం జ్యోతి ఆత్మ దేహము కంటే వేరైనటువంటిది. అసలు ఈ మూల విరాట్టు లాంటి ఆత్మ చైతన్యం స్వయం జ్యోతిని నేను, ఈ దేహానికి సంబంధం లేదు నాకు. విలక్షణం అంటే వేరు, వేరైనటువంటి వాణ్ణి. మూల విరాట్టునైన చైతన్యాన్ని ఈ శరీరానికంటే వేరైన వాణ్ణి అని ఎట్లా తెలుసుకోవాలండి అన్నాడు. నిద్రలోకి వెళ్ళు తెలిసిపోతుంది అన్నాడు. అంత తేలిక అర్థం కాదు. ఇది ఫెవికాల్ లాగా పట్టుకొని, ఫెవికాల్ చూశారు కదా, ఈ సెలోఫెన్ కూడా ఈ చేతితో తీస్తే ఈ చేతికి అంటుకుంటుంది, మళ్ళీ ఆ చేతితోని తీస్తే మళ్ళీ దేనికి అంటుకుంటుంది. అట్లాగే జాగ్రత్తలో ఉన్నంత వరకు మనకి ఇది బోధపడదు తొందరగా. అందుకని యాజ్ఞవల్కుల వారు కళలోకి వెళదాం కాసేపు, కళ గురించి చదువుకుందాం అన్నారు. ఏమిటండి అంటే, నువ్వు కళలోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త శరీరం ఉన్నదా, ఈ జాగ్రత్త శరీరం పనిచేస్తోందా, లేదు కదా, ఈ కళ్ళు పనిచేస్తున్నాయా, ఏమైనా చూస్తున్నాయా ఈ కళ్ళు అన్నారు. గట్టిగా మూసుకున్నావు నిద్రలో, ముక్కు పనిచేస్తుందా అంటే, ఏమంటే నిద్రపోయే వాడి దగ్గర తీసుకెళ్ళి పూలు పెట్టండి ముక్కు దగ్గర, వాసన తెలుస్తుందా, తెలియట్లే. చెవు దగ్గరికి పోయి కొంచెం శబ్దం చేయండి, శంఖం ఊదండి, ఏదైనా చెప్ప చిటిక వేయండి, వినపడుతుందా. చెయ్యిట తాకితే తెలుస్తుందా నిద్రపోయేవాడిని, తెలియదే. తాకితే తెలియదు, శబ్దం చేస్తే వినలేడు, కళ్ళ ముందు చెయ్యి చూపిస్తే చూడలేడు, ముక్కు దగ్గర పువ్వు పెడితే వాసన చూడలేడు. ఇప్పుడు ఆ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా, ఉన్నావు కదా, ఉంటే మరి ఈ శరీరం ఎందుకు తెలియకుండా ఉన్నది. శరీరం తెలియకుండా ఉన్నావు అంటే అప్పుడు నువ్వు శరీరం కాదనే కదా అర్థం. నువ్వు శరీరం అయి ఉంటుంటే నీకు శరీరం తెలియాలి కదా, అప్పుడు కూడా వాసన తెలియాలి కదా, అప్పుడు కూడా శబ్దం తెలియాలి కదా. తెలియకుండా ఉన్నప్పుడు నువ్వు లేవు అని చెప్పలేవు. నేను లేనండి అందుకు తెలియలేదంటావా, పోని అదన్నా ఒప్పుకోవాలి. నేను లేనండి నిద్రలో అందుకు తెలియలేదు అని అనలేవు. ఆహా నేనున్నానండి అన్నారు. ఎట్లా ఉన్నావంటే ఈ శరీరంగా జాగ్రత్త పురుషుడిగా ఉన్నావా, ఈ కళ్ళు ముక్కు చెవులతో నువ్వు జాగ్రత్త వ్యవహారం చేస్తున్నావు, కానీ నిద్రలోకి వెళ్ళగానే ఈ కళ్ళు ముక్కు చెవులతోనా స్వప్న వ్యవహారం చేస్తున్నావు, స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నావు లేదే. ఇదే కళ్ళతో, ఇదే ముక్కుతో, ఇదే చెవులతో, ఇదే మనస్సుతో, ఈ శరీరంతోనే నువ్వు స్వప్నాన్ని చూడటం లేదు కదా. నువ్వు లేను అని చెప్పలేవు, నువ్వు ఉండి ఉంటే ఈ శరీరం తెలుసుకుంటూ ఉండాలి. ఈ శరీరం తెలుసుకోవడం లేదు, కానీ నువ్వు ఉన్నావు కనుక నువ్వు శరీరానికంటే, ఈ శరీరానికంటే వేరైన వాడివా కాదా ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోకపోతే నేను లేననన్నా చెప్పాలి, లేకపోతే నేను ఈ శరీరమే అని చెప్పాలి. నువ్వు నిద్రలో ఈ శరీరం నేనని చెప్పలేకపోతున్నావు, ఈ శరీరం నేను అని మాట్లాడేవాడు కూడా లేడప్పుడు నిద్రలో, వాసన చూసేవాడు లేడన్నాను, వినేవాడు లేడన్నాను, మాట్లాడేవాడు ఉన్నాడా. జాగ్రత్త వ్యవహారము లేదు, జాగ్రత్త ప్రపంచము లేదు, జాగ్రత్త శరీరము లేదు, మూడు లేవండి. ఈ జాగ్రత్త ప్రపంచము లేదు నాకు నిద్రలో, ఈ జాగ్రత్త శరీరము లేదు, జాగ్రత్త వ్యవహారము లేదు. నిద్రలోకి పోగానే వేరే ప్రపంచం కనపడుతోంది నాకు, స్వప్న ప్రపంచం, వేరే స్వప్న ప్రపంచం కనపడుతోంది. స్వప్న శరీరాన్ని తీసుకున్నాను, వేరే శరీరాన్ని, స్వప్న శరీరంతో స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాను, స్వప్న ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూస్తున్నాను. రాత్రి ఏం కలొచ్చిందో గుర్తు చేసుకోండి, ఒకటి రెండు విషయాలన్నా ఉంటాయి, కొంతమంది గుర్తుంటాయి, పొద్దున కాసేపు గుర్తుంటే తర్వాత మనం గుర్తు చేసుకుని తల గోక్కున్నా కూడా గుర్తురాదు. ఒక్కొక్కసారి ఎంతో ఆలోచిస్తాం, ఆ కళ బాగుంది, జ్ఞాపకం కూడా రానే రాదు ఎంతసేపటి, వచ్చినా కూడా అతుకుల బొంతలాగా అక్కడక్కడక్కడ వస్తుంది, కనెక్షన్ ఉండదు. కంటే వేరే శరీరం, వేరే ప్రపంచం, వేరే ఇంద్రియాలు, వేరే మనస్సు, అంతా వేరే స్వప్న పురుషుడు అన్నారు. చూసారా, స్వప్న పురుషుడు, జాగ్రత్త పురుషుడు లేడు, జాగ్రత్త అంటే జాగ్రత్త అనుభవించే వ్యక్తి లేడు, జాగ్రత్త ప్రపంచము లేదు, జాగ్రత్త వ్యవహారము లేదు. వేరే శరీరం, స్వప్న ప్రపంచం, స్వప్న శరీరం, స్వప్న అనుభవ, స్వప్న వస్తువు లేన్నాడు. వేరే శరీరం ధరించావా లేదా? ఎలా ధరించావో నీకు తెలియదు, కానీ ధరించావు. ఎలా తెలుసు? అన్నీ చూసావు కదా వస్తువులు. శరీరం లేకపోతే ఎట్లా చూస్తావు? చూసావు కదా శరీరం ఉన్నది, ఎలా ఉంది, ఎట్లా వచ్చింది నీకు తెలియదు. మనసు ప్రొజెక్ట్ చేసిందని, వాసనలన్నీ ప్రొజెక్ట్ అయినవని చెప్తాం. కానీ అప్పుడు ఆ కళ వచ్చినప్పుడు కలగనే వాడికి కళ కళ్ళ కాదు, కళ కళ కాదు. కలగనే వాడికి కళ కళ కాదు, కళ్ళా కాదు. కలగనే వాడికి కళ జాగ్రత్తే. జాగ్రత్తలో ఉన్నవాడికి ఇది ఎట్లా నిజమో, కలగనే వాడికి కళ నిజం. కరెక్టే కదా? అదేవిధంగా పునర్జన్మ అని మనకు చివరిలో 38వ మంత్రంలో చెప్తారు దార్ష్టాంతం. ఎలా పునర్జన్మ వస్తుందంటే, ఎట్లాగైతే జాగ్రత్త పురుషుడు శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాన్ని ధరిస్తాడో, అదేవిధంగా ఈ చిదాభాస జీవుడు ఏం చేస్తాడంటే వేరొక శరీరాన్ని, పునర్జన్మని పొందుతాడు స్వప్నం పురుషుడిలాగా అన్నాడు. పునర్జన్మ ఎట్లా ఉంటుందండి అన్నాడు. అది ఇట్లా ఉందో అట్లా ఉంటుందన్నాడు. ఏమండి ఈ స్వప్న పునర్జన్మ తీసుకున్న తర్వాత ప్రీవియస్ జన్మ గుర్తుంటుందా వాడికి? వాళ్ళ రిలేషన్స్ అందరూ గుర్తుంటారంటే ఉండరు. ఉండరంటారా? స్వప్నం కనేవాడికి, స్వప్న శరీరాన్ని అనుభవిస్తున్న వాడికి తన జాగ్రత్త శరీరం గుర్తుందా? తన జాగ్రత్త శరీరానికి సంబంధం ఉన్న భర్త, పిల్లలు వాళ్ళందరూ గుర్తున్నారా? భార్య లేరే. ఏమండి కలగనే వాడికి వాడి జాగ్రత్త శరీరము వాడికి గుర్తులేదు. ఆ జాగ్రత్త శరీరానికి సంబంధించిన భార్య, పిల్లలు, భర్త అందరూ వాళ్ళు కూడా తెలియలేదు. అదేవిధంగా పునర్జన్మ తీసుకున్న తర్వాత, మరొక శరీరాన్ని ధరించిన తర్వాత నూతన వస్త్రాన్ని ధరిస్తాం, పాత వస్త్రాన్ని తీసేస్తాం. వేసుకున్న తర్వాత ఆ యొక్క పునర్జన్మ పొందిన జీవుడికి పాత శరీరంతో సంబంధం లేదు, పాత శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళ సంబంధం కూడా లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఊరికి ఆలోచించడమే కానీ వాడికి అసలు సంబంధమే లేదు. నువ్వెవరో, నేనెవరో అంటాడు. అది స్వప్నం యొక్క ఉదాహరణ. దేనికి చెప్పారో తెలుసా? ఇప్పుడు పునర్జన్మ కూడా స్వప్న శరీరాన్ని పొందినట్లుగానే పొందుతుంది. తాత్కాలికంగా కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ ఇంకొక స్వప్నం వచ్చినట్లుగానే వస్తుంటుంది, పోతుంది. అర్థమైంది కదా? అయితే ఏమిటి ఈ స్వప్నము? ప్రాతిభాసిక సత్యం, పునర్జన్మ వ్యావహారిక సత్యం. అది డిఫరెన్స్. పునర్జన్మ వ్యావహారిక సత్యం, స్వప్నము ప్రాతిభాసిక సత్యం. ఇది విషయం. దేహ విలక్షణత్వం మొదటి లక్షణం. ఆత్మ యొక్క లక్షణం దేహ విలక్షణత్వం. తర్వాత స్వయం ప్రకాశత్వం. స్వయంగానే తెలుస్తూ ఉంటుంది ఆత్మ. దానికి వేరే ఒక లైట్ అవసరం లేదు, ఇంద్రియాల అవసరం లేదు, మనస్సు అవసరం లేదు. ఎందుకంటే నిద్రలో, స్వప్నంలో ఇంద్రియాలు లేవు, ఈ మనస్సు లేదు, ఈ శరీరము లేదు, ఏమీ లేదు. కానీ స్వప్నాన్ని తెలుసుకునేవాడు స్వయం జ్యోతి ఉన్నాడు. అందుకని లేచిన తర్వాత కళ గురించి మీరు మాట్లాడుతున్నారు కదండి, ఎవరండి ఆ కలను తెలుసుకున్నవాడు? మెలకుతో ఉన్నవాడ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఏం పనిచేయడం లేదు నిద్రలో. కలగనేవాడు తెలుసుకున్నాడంటే కల సత్యము కాదు, ఎందుకంటే లేచిన తర్వాత వాడు లేడు. కలగనేవాడు లేడు, కలగని విషయాలు లేవు, కలగని అనుభవం లేదు, ఏమీ లేదు. మరి కల గురించి మాట్లాడుతున్నారు మీరు లేచిన తర్వాత. అంటే ఎవరో కలని చూస్తున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకున్నాడు నోట్బుక్లో, ట్రంప్ గారు సైన్ చేసినట్టు ఇవాళ పుస్తకంలో సబర్మతి ఆశ్రమానికి పోయి ఆయన సైన్ చేస్తారు. అట్లాగే అక్కడ ఎవరో అన్నీ రాసుకున్నాడనమాట కళలో, అవన్నీ ఎవరిని చూశాను, ఎట్లా చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏమేమి చూశాను నోట్ చేసుకున్నాడు, ఏమేమి జరుగుతున్నది నోట్ చేసుకున్నాడు. మెలకు రాగానే ఈ శరీరం ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. ఇంత మెకానిజం ఉందండి. ఈ చదువు ముందు ఎంబీఏలు ఎంటెక్లు ఎందుకండి మీరు చెప్పండి? వృధాయే కదా. వృధా అంటే అవి పొట్ట కూటి కోసం, పోషణ కోసం తప్పితే మరెందుకు పనికిరావు. ఎంత టెక్నాలజీ అయినా ఎంత పోయినా కూడా, ఈరోజు ట్రంప్ గారు మన దేశాన్ని గురించినంత మాట్లాడినంతగా మన దేశంలో వాళ్ళకి తెలియవు. విన్నారా వారి సంభాషణ? ఈ దేశం గొప్పదనాన్ని ఆయన అంత చక్కగా మాట్లాడారు. ఈ దేశంలో ఉన్నవాళ్ళకి చాలామందికి తెలియదండి అంత గొప్పతనం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చేసినటువంటి గొప్ప పనులు ఈ దేశ ప్రజలకు తెలియవు. ట్రంప్ గారు వచ్చి ఆయన చేసిన పనులన్నీ పేపర్ లేకుండా ఏకరువు పెట్టేస్తున్నారు. మాట కూడా వెతుక్కోలేదు ఒక్క మాట కూడా ఆయన. అంటే ఎంత గమనించుంటారు ఈయన చేసేవన్నీ కూడా, ఈ ప్రధానమంత్రి చేసినవన్నీ కూడా. ఎన్ని విషయాలు ఎన్ని గురించి చెప్పారు, ఒకటా రెండా? ఇప్పుడు ట్రంప్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో ఆ సైన్? అట్లాగే ఆత్మ అన్ని రిజిస్టర్ చేసుకున్నదండి. అందుకనే స్వయం జ్యోతిగా ఉండి తనను తాను ప్రకాశింపజేసుకుంటూ స్వప్నాన్ని ప్రకాశింపజేసింది. అది స్వప్నాన్ని తెలుసుకున్నది లేచిన తర్వాత ఈ శరీరం ద్వారా. ఎందుకంటే ఆత్మకి నోరు లేదు కదా చెప్పడానికి, అందుకని ఈ నోటి ద్వారా లేచిన తర్వాత స్వప్నాన్ని గురించి వ్యక్తం చేస్తుంది. అర్థమైందా? బాగుందండి అన్నారు. తర్వాత లక్షణం, మూడో లక్షణం. ఇప్పుడు దేహ విలక్షణత్వం, ఆత్మ లక్షణం, ఆత్మ స్వయం జ్యోతి స్వరూపం, రెండవ ఆత్మ లక్షణం. మూడు, ఆత్మ అసంగత్వం. ఏ శరీరంలో ఉన్నా కూడా, జాగ్రత్త శరీరంలో ఉంటుంది జాగ్రత్త అవస్థలో, స్వప్న శరీరంలో ఉంటుంది స్వప్నావస్థలో, రెండు శరీరాల్లోనూ చూస్తూ ఉంటుంది జరుగుతున్నదంతా, కానీ దానికి శరీరంతో సంబంధం లేదు. అసంగత్వం, అది ఆత్మ యొక్క గొప్పతనం. అది ఫ్యాన్లోనూ ఉంటుంది, బల్బులోనూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ, దానికి ఏమిటి బల్బుతో ఎలక్ట్రిసిటీకి సంబంధం? లేదు. అట్లాగే ఇక్కడ ఆత్మ అసంగ స్వరూప, కలలో లాగానే జాగ్రత్తలో కూడా. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనం? కలలో ఎట్లాగైతే ఆత్మకి ఆ స్వప్నదేహంతో సంబంధం లేదో, ఎందుకంటే కలను తెలుసుకున్నవాడే కదా, తెలుసుకునేవాడు తెలుసుకునబడే దానికంటే వేరు. అదేవిధంగా జాగ్రత్తలో కూడా జాగ్రత్త శరీరాన్ని తెలుసుకునేవాడు తెలుసుకునబడే శరీరానికంటే వేరు, భిన్నం, అసంగత్వాత్. ఘటవత్ కుండవత్, కుండలాగే తెలుసుకునబడేది తెలుసుకునేవాడి కంటే వేరు. ద నోవర్ ఆఫ్ దట్ థింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ థింగ్. కళను తెలుసుకునేవాడు కళ కంటే వేరు ఆత్మ చైతన్యాన్ని. మరి జాగ్రత్త శరీరాన్ని తెలుసుకునేవాడు అట్లాగే వేరు, ఆత్మ చైతన్యమైన నేను శరీరాన్ని తెలుసుకుంటున్నాను కనుక నేను శరీరాన్ని కాదు. దేహ విలక్షణత్వాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇదొక మరొక సపోర్ట్ అన్నమాట. అసంగ, నాకు సంబంధం లేదు. తర్వాత నాలుగో లక్షణం ఏంటంటే, పని సంబంధం లేదంటారు ఏమిటంటే, ఇంత సంబంధం ఉంది కాదన, ఉన్నట్లుగా ఉంటుంది, తాత్కాలిక సంబంధం. చిదాభాసను ఇచ్చాను కదా, అమ్మాయిని ఇవ్వబట్టి వాళ్ళ ఇంటితో నాకు సంబంధం ఏర్పడింది. అమ్మాయిని ఇవ్వకపోతే నాకేంటి సంబంధం? మా అమ్మాయిని ఇచ్చామండి వాళ్ళకి, అందుకని వాళ్ళు నాకు సంబంధం అంటాం. వియ్యంకులు అమ్మాయిని ఇవ్వకపోతే సంబంధం ఏముంది? ఇప్పుడు ఆ సంబంధం తాత్కాలికమా పర్మనెంటా? తాత్కాలికమే. అమ్మాయి పెద్దదయ్యి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే 25 ఏళ్ళ తర్వాత వచ్చిన సంబంధం తాత్కాలికమా కాదా? పర్మనెంట్ అయితే ముందు నుంచే ఉండి ఉండాలి, ఈ మధ్యలో వచ్చింది. అట్లాగే ఈ శరీరానికి నాకు చైతన్యానికి ఏంటి సంబంధం అంటే చిదాభాసను ఇచ్చాను నేను. చిదాభాసను ఇవ్వడం వలన నాకు సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం చిదాభాస సత్యమా? సత్యం కాదు కదా, కనుక సంబంధం కూడా సత్యం కాదు. ఏమంటే అద్దానికి నాకు మొహానికి ఏమిటండి సంబంధం అన్నా? అయ్యయ్యో నా ముఖం కనపడుతూ ఉన్నాడు ఇందులో, కనుక సంబంధం అన్నాడు. అద్దానికి నా ముఖానికి ఏమిటయ్యా సంబంధం అంటే, శాశ్వత సంబంధమా? ముఖం కనపడుతోంది కదా, నా ముఖం పాపం అద్దం వలనే కదా, అందుకని నాకు దానికి చాలా అవినాభావ సంబంధం అంటే, ఆ సంబంధం సత్యమా మిథ్యా? ఎందుకంటే అందులో కనపడే ముఖం మిథ్య కనుక. అది సత్యం కానప్పుడు దాని సంబంధం సత్యమవుతుందా? ఉదాహరణలు బాగా వింటాం. అట్లాగే ఈ శరీరంతో కూడా అంతే. జ్ఞానికి అది తెలుస్తుంది, హాయిగా ఉంటారు. అజ్ఞానికి తెలియదు, ఇందులోనే కొట్టుకుంటూ ఉంటాడు, బాధపడుతుంటాడు. శాస్త్రం వింటే, అర్థం చేసుకుంటే కొంచెం కొంచెం మనకు దానికి కొంచెం డిస్టెన్స్ ఏర్పడుతుంది. లోపలే ఉంటాం కొబ్బరిలాగా. ఎండు కొబ్బరి ఉంది చూసారా, కురిడి లోపల ఎండిపోయిన తర్వాత పెంకు నుంచి వేరవుతుందండి, బయటికి రాదు, లోపలే ఉంటుంది. ఊపండి ఇట్లా ఆడుతుంది, శబ్దం చేస్తుంది. జ్ఞాని కూడా కురుడి లాంటి వాడు. నేను కూడా ఈ శరీరంలోనే ఉంటాను, టచ్ మీ నాట్, నేను దేహాన్ని కాదు. అది అసంగత్వం అన్నాడు. నాలుగవది ఏంటంటే లక్షణం, ఈ పునర్జన్మ అనేటువంటిది కలలో వేరే శరీరాన్ని నేను తీసుకున్నాను. పునర్జన్మ చిదాభాస, ఈ చిదాభాస ఉండడం వలన వేరే జన్మ తీసుకుంటుంది. నేను చిదాభాసను ఇస్తూనే ఉంటాను, అది శరీరాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. కానీ నాకు ఏ శరీరంతోనూ సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే నా ప్రతిబింబ చైతన్యం అనేక శరీరాల్లో ప్రతిఫలిస్తూ అనేక శరీరాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. ఏమంటే సూర్యుడికి ఏ అద్దంతో సంబంధం అండి? అద్దాలు ఉన్నాయి, ఆయన రిఫ్లెక్ట్ అవుతున్నాడు, అందులో ప్రతిబింబ సూర్యుడు ఉన్నాడు. అట్లా అని చెప్పి ఆయన సూర్యుడికి ఈ ప్రతిబింబాలతో ఈ అద్దంతో ఏమైనా సంబంధం ఉందా? ఉండదు కదా. అదేవిధంగా సూర్యప్రకాశం లాంటి, సూర్యుడి లాంటి నేను ఆత్మ చైతన్యాన్ని మనస్సు అనే అద్దంలో ప్రతిఫలిస్తూ ఉంటాను, ప్రతి శరీరంలో కూడా నాకు వాటితో ఏ సంబంధము లేదు సూర్యుడిలాగానే. కనుక అన్ని శరీరాలు అద్దం లాంటివి, మనస్సు శరీరాలు అద్దం లాంటివి, అవన్నీ చైతన్యమైన పనిచేస్తున్నాయి. ఇది కూడా పనిచేస్తుంది. దేనివలన? నా యొక్క అనుగ్రహం వలన. నేను ప్రతిబింబ చైతన్యాన్ని ఇచ్చాను కనుక అవన్నీ పనిచేస్తున్నాయి అని జ్ఞానికి తెలుసు, అజ్ఞానికి తెలియదు. శాస్త్రం చదవని వాళ్ళకి, అర్థం చేసుకొని వాళ్ళకి తెలియదు. ఇంతటితో ఈ రెండో విషయం అయిపోయింది. కనుక కళ ప్రాతిభాసిక సత్యం, పునర్జన్మ వ్యావహారిక సత్యం. ఈ అందుకనే ఈ యొక్క కళ ఎంత సత్యమో పునర్జన్మ కూడా అంతే సత్యం. అంటే కాకపోతే ఇది కొంచెంసేపే ఉంటుంది, కొన్ని నిమిషాలు సెకండ్లు ఉంటుంది. ఈ పునర్జన్మ మళ్ళీ వచ్చే జన్మ పర్మనెంటా? కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అంటే తేడా. కానీ నిత్యం కాదు, సత్యము కాదు. కనుక నువ్వేం బాధపడక్కర్లేదు అర్జున అంటాడు కృష్ణుడు. నా జాయతే మ్రియతే వా కదాచిత్. నువ్వెందుకు దిగులు పడ్డావు అన్నాడు. ఎవరు దిగులు పడతారో అర్థమైందా ఇప్పుడు? ఎందుకు దిగులు పడతారో అర్థమైందా ఇప్పుడు? అట్లని చెప్పి ఎవరింట్లోనే ఏదన్నా విచారకరమైన సంఘటన జరిగినప్పుడు విచారమే లేదు నాయన ఆత్మస్వరూపనని చెప్పి అనకూడదు. అక్కడికి పోయి అక్కడికి పోయి విచారం ఉన్నట్లుగా నటించాలి. అవునా? వాళ్ళందరూ ఏడుస్తుంటారు, వాళ్ళతో పాటు మనం కూడా ఏడుస్తున్నట్లు నటించాలి. అది డ్రామా అంటే, నిజమైన డ్రామా. సరే, మూడో విషయానికి వస్తాం ఇప్పుడు. 19 నుంచి 33 వరకు సుషుప్తి విచార. ఈ సుషుప్తి ఎందుకంటే మోక్షం ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలంటే నిద్రకు వెళ్ళు. ఆ చిదాభాసం ఈ శరీరంతో పని లేదు, దానికి కళ లేదు, వ్యావహారిక ప్రపంచం లేదు, జాగ్రత్త పురుషుడు లేడు, జాగ్రత్త శరీరం లేదు, కళ శరీరం లేదు, కళ లేదు. ఏం చేస్తాడు ఇంకా ఈ చిదాభాసకి? ఏంటి పని? పని లేదు కదా. అందుకని చిత్తులోకి వెళ్ళి కూర్చుంటాడు కాసేపు. చిత్తు చైతన్యం లీనమైపోతాడు. ఈ జీవాత్మ అనేటటువంటి ఉత్సవ విగ్రహం ఉంది చూసారా, ఇంకా తిరగడం పని లేదు, నిద్రపోతున్నాడు, కళ కూడా లేదు. కనుక ఆ ఉత్సవ విగ్రహం కాసేపు మూల విరాట్లోకి వెళ్ళి 6 గంటలో 5 గంటలో అప్పుడప్పుడు క్లాసులో కూడా చేరిపోతుంది. ఐక్యం. అలాగే అదేవిధంగా ఇది అనిత్యం, ఈ నిద్ర అనిత్యం అశాశ్వతం. కానీ మోక్షం శాశ్వతం. మోక్షం అనేటువంటిది శాశ్వతంగా జీవాత్మ చిదాభాసం అనేది ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఈ శరీరం అనేది లేదు, అసలు ఇదంతా మిథ్య, నేను ఎప్పుడు పరమాత్మనే, అసలు చిదాభాస అనేవాడే నిజం కాదు. ప్రతిబింబ ముఖం నిజమా? గంటల తరబడి చూడండి, రోజుల తరబడి చూడండి, నిజమవుతుందా ఏంటి? అలాగే చిదాభాసం వలన అనేక శరీరాలు తీసుకుంటూ అనేక శరీరాల్లో చైతన్యం చేస్తూ అనేక శరీరాలలో పుడుతూ గిట్టుతూ గిట్టడం అంటే తెలుసుగా, మరణిస్తూ పుడుతూ ఉన్నంత మాత్రాన అది సత్యం అవుతుందా ఏంటి? కాదు కదా. చిదాభాసం వలన ఇది చైతన్యమైంది ఈ శరీరం. కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది, మళ్ళీ ఇంకో శరీరాల్లోకి పోతుంది. అయినంత మాత్రం సత్యం అవుతుందా ఏమిటి? నేనే కదా దాన్ని బతికిస్తున్నాను, నా వలనే కదా బతుకుతున్నది చిదాభాస. కనుక చిదాభాస ఉంటే ఎంత, పోతే ఎంత, చిదాభాసం వలన శరీరం చైతన్యమైతే ఎంత, చైతన్యం కాకపోతే ఎంత, నాకు అది పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత, నాకేమిటండి దాంతో? పంచభూతాలతో చేయబడినటువంటి జడమైన శరీరం, పంచభూతాలతో చేయబడినటువంటి ఇంద్రియాలు, చిదాభాసం వలన అవన్నీ కూడా చైతన్యమైతే, నా అనుగ్రహం వల్ల చిదాభాసను పొంది అవి చైతన్యమైనవి. కానీ అవి ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ మూల విరాట్ని ఉంటాను, ఆత్మ చైతన్యాన్ని. అందుకనే జ్ఞానికి భయమే ఉండదు. భయం లేని స్థితి ఒక్కటే, జ్ఞానం మాత్రమే. అర్థమైందా? తర్వాత 4వ విషయం ఏమిటి అంటే, ఇందులో కూడా ఆత్మ లక్షణాలు చెప్పారు. 3వ విషయంలో కూడా ఆత్మ చైతన్యం నిత్యత్వం, అది నిత్యంగా ఉన్నది. చూడండి, నిద్రపోతున్నప్పుడు కూడా ఉన్నది, స్వప్నంలోనూ ఉన్నది, స్వయం జ్యోతిగా మెలకువలోనూ ఉన్నది. కనుక చైతన్య నిత్యత్వం. 2వది ఏంటంటే లక్షణం ఆనందస్వరూపత్వం. ఆత్మ ఆనందస్వరూపం. కనుక నాలుగో విషయం చెప్పారు ఆనంద మీమాంస 34 నుంచి 38 వరకు. ఆనందం అనేటువంటిది ఎట్లాగైతే చైతన్యము ఉత్సవ విగ్రహం ఆర్సి మూల విరాట్టు ఓసి బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యం చెప్పినట్లుగానే ఆనంద స్వరూప ఆత్మని కూడా రెండుగా చెప్పారు. స్వరూపానందం, అనుభవానందం, విషయానందం, కోశానందం అని చెప్పి ఈ యొక్క విషయానందం కూడా రెండు రకాలుగా చెప్పారు. విషయజన్య ఆనందం అనుభవించడం వలన వచ్చేది వైరాగ్యజన్య ఆనందం, వైరాగ్యం వలన వచ్చే ఆనందం. విషయం ఉన్నా ఆనందం, విషయం లేకపోయినా కూడా ఆనందం పొందుతాడు వివేకి వైరాగ్యం వలన. అది అనుభవిస్తే ఇంకా సమస్యలే వస్తాయి, నాకేం వద్దులే అని చెప్పి వైరాగ్యం వలన ఆనందం అనుభవిస్తాడు అని చెప్పి రెండు ఆనందాలు చెప్పారు మనకు. కనుక విషయానంద, వైరాగ్యానంద, ఈ విషయానంద టెంపరరీ, వైరాగ్యానంద పర్మనెంట్. కనుక మోక్షానికి సహాయపడుతుంది వైరాగ్యానంద, విషయానంద మనల్ని ఇంకా ప్రపంచంలో పడేస్తుంది, మోక్షానికి దారితీయదు అని చెప్పారు. కనుక విషయానంద ద్వారా ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాం, వైరాగ్యము ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతాం. మోక్షానంద వచ్చేది ఎట్లా వస్తుందంటే జ్ఞానానందం వలన వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మోక్షానందం కలుగుతుంది, అది నిత్యానందం, నిత్యానందం, శాశ్వత ఆనందం. కనుక 34 నుంచి 38 వరకు, 34 నుంచి 38 వరకు చెప్పేది పునర్జన్మ దార్ష్టాంతం. ఈ యొక్క ఆనంద మీమాంస కూడా మూడవ దాంట్లోకి వెళ్ళిపోతుంది, 19 నుంచి 33 వరకే చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ నాలుగవ టాపిక్లో ఏంటంటే పునర్జన్మకి రెండు ఉదాహరణలు చెప్పారు దార్ష్టాంతం. కళ మాత్రం చెప్పారు అక్కడ, ఇక్కడ రెండు ఉదాహరణలు ఏంటంటే బండి మీద సామాన్లు వేసుకొని పోయినట్లుగా ఈ జీవాత్మ అన్ని ఇంద్రియాలని, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నీ, సూక్ష్మ శరీరాన్ని బండి మీద ఎక్కించుకుంటాడు, కిర్రు 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 అని శబ్దం చేసుకుంటూ వెళతాడు ఇంకో ఇంట్లోకి అని ఉదాహరణ, శకట దృష్టాంతం. అండ్ ఆ బండి నడిపేవాడు ఎవరండి? జీవాత్మ. అంటే జీవాత్మ నడపలేడు బండిని, పరమాత్ముడు నడుపుతాడు, భగవంతుడే ఆ బండి నడిపేవాడు. వీడిని మళ్ళీ ఏ శరీరానికి తీసుకెళ్ళాలి, ఏ ఇంటి అడ్రస్ వీడికి తెలియదు కదా. బండి నడిపేవాడికి తెలుస్తుంది అడ్రస్, వాడు తీసుకెళ్తాడు. పరమాత్ముడే వీడి యొక్క కర్మల ప్రకారంగా ఈ జీవుణ్ణి, సూక్ష్మ శరీరం ఉంది కదా, నీకు ఇంకొక శరీరం కావాలి, నువ్వు చేసిన పుణ్యపాపాలు అనుభవించాలి కనుక నిన్ను ఇంకొక శరీరంలో పడేయాలి కనుక, పడేయటమే కదా, ఆ శరీరంలోకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సుఖ దుఃఖాలు అనుభవించు, అది విషయం. ఇంకొక ఉదాహరణ చెప్పారు, రెండో ఉదాహరణ. ఇది మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ చెప్పారు రాజదృష్టాంతం. రాజుగారు ఎట్లాగైతే ఒక గ్రామాన్ని నుంచి ఇంకొక గ్రామానికి వెళుతున్నప్పుడు ఆయన యొక్క మంది బార్బలం అంతా వస్తారు, అన్నీ రెడీ చేసి పెడతారు, వస్తున్నారు రాజుగారు, వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు, ట్రంప్ గారు వస్తున్నారు. కరెక్ట్ ఉదాహరణ ఈవేళ. ఎంత అరేంజ్మెంట్లు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టారు, 150 crores ఆయన రావడానికి ఖర్చు అండి. 150 అంటే మనం దానికి 1000 కోట్లు సంపాదించాలి ఇప్పుడు దాని మీద. లాభం ఉంటే కదా అండి చేస్తారు నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఏం చేయరు. కనుక ఏదో ఉంది బిజినెస్ డీల్ అక్కడ. కానీ ఒక మన దేశానికి అందరూ అంటారు ఎందుకు అంత ఖర్చు చేయడం 2 రోజులకి అన్నారు, చెయ్యాలి తప్పదు, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటి ముందు మన దేశం గొప్పదిగా నిలబడాలి అంటే ఒక బలమైన దేశం యొక్క సపోర్ట్ ఉండాలి, దీన్నే డిప్లొమసీ అంటారు. ఆయన ఎంత చక్కగా మాట్లాడారో చూడండి అసలు ఆ ట్రంప్ గారు. ఇంతవరకు ఏ ప్రెసిడెంటు మన దేశాన్ని గురించి అంత పొగిడి మాట్లాడటం, ప్రైమ్ మినిస్టర్ గురించి అంత పొగడటం, ఆయన చేసిన పనులన్నీ చెప్పడం. అందుకని ఖర్చు పెట్టినా కూడా ప్రజలలో ఒక దేశభక్తిని, చైతన్యాన్ని, దేశంలో ఐక్యతని తేవడానికి మనకు తోడ్పడుతుంది. వీళ్ళు ఒక్కొక్క మినిస్టర్లు ఎంతెంత ఉన్నాయి వీళ్ళకి ప్రాపర్టీలు. ఆయన మంచికి దేశం కోసం ఖర్చు పెడుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ గారు. కనుక మన కళాచారం గురించి, కళల గురించి ఎంత మాట్లాడారో చూశారు ఆయన. అన్ని భాషలు, అన్ని రకాల వాయిద్యాలు, అన్ని రకాల చూస్తుంటేనే భారతదేశం మొత్తం చూసినట్లే ఉంది. మనం వెళ్ళి చూడలేం కదా, దగ్గర కూర్చొని అన్నీ చూస్తామా, ప్రతిదీ చూడలేం కదా. కనుక ప్రతి దాంట్లో కూడా ఒక వచ్చేటప్పుడు ఎట్లాగైతే శిశువు వస్తూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా గర్భవతి అయినప్పటి నుంచి కూడా అందరికీ ఒక పండుగ లాంటిది. ఆ జీవుడు జన్మిస్తున్నాడు కదా, రాబోతున్నాడంటే వెల్కమ్, రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారన్నమాట. ఎంత ఖర్చు పెడతారండి అబ్బాయి పుట్టే వరకు? వాడికి పుట్టిన తర్వాత వాడికి ఎన్ని కొంటారు చూసారా, ఎన్ని కొంటారు. ప్రెసిడెంట్ గారు వస్తే 2 రోజులకి ఎందుకండి అంత ఖర్చు అంటారు. ఈ పిల్లవాడికి బొమ్మలు వీడు ఆడుకునేది 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు, తర్వాత అన్నీ పారేస్తాడు. ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు మీరు చెప్పు. వాడు ఏమన్నా బొమ్మలు లైఫ్ లాంగ్ వాడుకుంటాడా? ఒక్కొక్క కారు, ఒక్కొక్క బండి కొనాలంటే వాడికి ఎన్ని కొంటారండి. ఒక ఇల్లు ఇంట్లో చూస్తే అసలు రూమ్కి మొత్తం ఉంటాయి. అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుంటే చూస్తే ఆశ్చర్యపోయినా నేను. ఒక రూమ్ నిండా బొమ్మలే. ఏమిట్రా అంటే ఇవన్నీ ఎందుకండి అంటే ఇవన్నీ సెకండ్ హ్యాండ్వేనండి, మళ్ళీ వీడికి ఆడుకున్న తర్వాత మళ్ళీ బయట పెట్టామనుకోండి అందరూ కొనుక్కుపోతారని. అది అక్కడ నోటీసులు పెట్టామంటే ఇవన్నీ కొనుక్కుపోతారు. అన్నీ కొత్తగానే ఉంటాయి, పాత పడవు మరి, కొత్తగానే ఉంటాయి, అన్నీ కొనుక్కుపోతారు. మనకి ఏది వేస్ట్ కాదు అక్కడ. కనుక ఎవరిని వచ్చినా ఖర్చు పెట్టినా కూడా వేస్ట్ కాదు మనకి. ఉపయోగపెట్టుకుంటాం, ఊరికే ఖర్చు పెట్టరు. సరే, అలాగే ఈ రాజుగారు వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్లుగానే ఈ జీవుడు వస్తున్నప్పుడు వెల్కమ్ 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 అంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఆయనతో పాటు పంపాలి, సాగ నంపుతారు, వెళ్ళి రావయ్యా వెళ్ళి రావయ్యా వెళ్ళి రావయ్యా అని శ్మశానం దాకా. అచ్చని రాజుగారికి లాగానే ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలాగైతే మంది మార్బలంతో వస్తారో ఈ జీవుడు కూడా ఈ శరీర ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అనే పటాలంతా పోతాడు, ఎంటర్ అవుతాడు శరీరంలో. మళ్ళీ వెళ్ళేటప్పుడు అందరినీ తీసుకొని పోతాడు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు అన్నింటినీ తీసుకొని ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇదే అండి కథ. ఇప్పుడు ఈ కథ నిజమా? ఏ కథ? జీవుడు మరొక శరీరంలో ప్రవేశించడం, బయటికి రావడం, మళ్ళీ ప్రవేశించడం, ఈ జీవాత్మ ప్రతిబింబ చైతన్యం, ఇవన్నీ సత్యమా? ఎంత సత్యం? కళ ఎంత సత్యమో అంతే సత్యం. కనుక బాధపడవలసిన పని లేదు. అయితే ఆ జీవుడు ఎట్లా పోతాడో చెప్పండి, ప్రాణం ఎట్లా వదిలిపెడతాడు, అప్పగేటప్పుడు ఏం జరుగుతుంది? చాలామందికి వెరీ క్యూరియస్ అన్నమాట, తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే అవి చనిపోయేవాడు చెప్పడు, మాట్లాడలేడు కదా. అందుకని మనం ఎట్లా పోతామో మనకు తెలియదు. అందుకని ఉపనిషత్తు చేస్తుంది, మీకెవరికి తెలియదు, నేను చెప్తాను నెక్స్ట్ బ్రాహ్మణంలో అంటుంది వచ్చేవారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.